ఒక వ్యక్తి జ్వరం తగ్గాలంటే టాబ్లెట్ వేసుకుంటాడు. ఆ జ్వరము కంప్లీట్ గా తగ్గాలంటే అర్ధపు అతనికి ఇచ్చిన కంప్లీట్ టాబ్లెట్ వేసుకోకుండా సగం టాబ్లెట్ వేసుకుంటా వెళ్ళాడంటే ఆ జ్వరం టెంపరేచర్ పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. ఒకవేళ అది ఎక్కువ జ్వరం ఉంటే ఆ టాబ్లెట్ కావలసిన డోసు సరిపోయే డోసు వేసుకోలేదంటే అది ఎంత ప్రమాదం అంటే అది తలకు కూడా ఎక్కేస్తుంది. చివరికి ఆ వ్యక్తి పరిస్థితి ఇంకా ఆ టాబ్లెట్లో కాదు, ఇంకా వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అయితే ఒక టాబ్లెట్ డోసు ఎంత ఇస్తే అంత మనం నోట్లో వేసుకున్నప్పుడు మనకు తగ్గుతుందో, దేవుని వాక్యం నీ ముందుకి ఉదయకాల సమయంలో వచ్చినప్పుడు, ప్రతిసారి దేవుని వాక్యం నీ ముందుకు వచ్చినప్పుడు, నీకు కావలసిన డోసుని కంప్లీట్గా నువ్వు తిన్నప్పుడు పరిపూర్ణమైన వాక్యము మన జీవితంలోకి వెళ్తుంది. ఈరోజు చాలా మంది ఎందుకు మారట్లేదు అంటే కావలసిన డోసు తీసుకోవట్లేదు. పాట పాడినప్పుడు చాలా ఆనందంగా వింటారు, ప్రార్థన చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయినా వింటారు, వాక్యం వినేటప్పుడు కావలసినటువంటి సంపూర్ణమైన మనసుతో వినరు. అందువలన సంపూర్ణమైన మారు మనసు రావట్లేదు, సంపూర్ణమైన స్వస్థత రావట్లేదు, సంపూర్ణమైన దేవుని పట్ల దేవుని సేవ పట్ల భక్తి భావన లేదా సంపూర్ణత రావట్లేదు. ఈరోజు సంపూర్ణత మన జీవితంలో కావాలంటే దేవుడు ఇచ్చినటువంటి డోసును ఎంత మనకు ఇస్తాడో ఈ ఉదయకాల సమయంలో మనం తీసుకోవాల్సింది. దేవుని వాక్య గ్రంథమును మనం గమనిస్తే అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఆయన ఒక జీవితం మీ ముందుకు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎటువంటి జీవితము అంటే అది ఊహించని జీవితం. మీరు క్షమించాలి, నేను పీపీటీ చేయలేకపోయాను. అయితే మీరు వాక్యాన్ని మీరు తీసుకుని అలా ఉంచుకున్నప్పుడు ఒక చిన్నది కనబడుతుంది. బైబిల్ గ్రంథంలోనే ఇజ్రాయెల్ పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అంటే అద్భుతమైన పిల్లలు. వారు బానిసలుగా వెళ్ళారు కానీ బానిసపు బతుకు బతకలేదు, రాజరికపు బతుకులు బతికారు. వాళ్ళు బానిసలుగా వెళ్ళారు కానీ రాజరికపు బతుకులు బతికారు. నేను మరొకసారి ఆ అమ్మాయి టైటిల్ మీకు చెప్తున్నాను, కరేజ్ ఇన్ హర్ హార్ట్ మిషన్స్ ఇన్ హర్ హ్యాండ్స్. ఆమె హృదయంలో ధైర్యం ఉంది, ఆమె చేతుల్లో మిషన్ పని ఉంది. ఆమె హృదయంలో ధైర్యం ఉంది, ఆమె చేతుల్లో దేవుని పని ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆమె ఒక మిషనరీ గర్ల్ గా కనబడుతుంది. ఆమె విదే యొక్క మిషనరీ సేవలో అద్భుతమైన పనితీరుగా ఆమెను గురించి మనం చూస్తాం. ఎవరో కాదు, రెండు రాసులు 5వ అధ్యాయము 1-5 వచనాలు మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ 1-5 వచనాల్లో చాలా అద్భుతమైన విషయాలు మనము చూడొచ్చు. ఈ వాక్య గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ చిన్నదానికి దేవుడు ఎంత భారాన్నిచ్చాడు. బైబిల్ పండితులు ఏమంటారు అంటే ఈ పాప వయసు దాదాపు 13-14 వయసు ఈ మధ్యలోనే ఉంటుంది తప్ప దానికి పైబడి ఆ వయసు లేదు. ఈ 13-14 వయసున్న అమ్మాయి దేశాన్ని మార్చగల శక్తి ఎలా వచ్చింది? ఇజ్రాయిల్లో దేవుడే ఈ చిన్నదాని, ఇజ్రాయిల్లో చిన్నదైన ఈమె దేవుడే నిజమైన దేవుడు, సర్వశక్తివంతుడు అని చెప్పి ఆ దేశంలో ఉన్న నలుమూలల చాటి చెప్పడం జరిగింది. ఎవరైనా నయమాను చాటి చెప్పడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే ఆ యొక్క చిన్నది. ఆ చిన్నదాని గురించి ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మాట, ఈ భాగంలో చాలా మంది ఉన్నారు. ఒక ఆయన మనం గమనిస్తే ఎలీషా దగ్గర ఉంటాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఈ గెహజీ ఎవడు అని అంటే, గెహజీ దేవుని మహిమ కొరకు జీవించాల్సిన వ్యక్తి. ఎలీషా దగ్గర ఉన్నాడు, ఎలీషా దగ్గర ఎదుగుతున్నాడు, కానీ ఆ గెహజీ దేవుని మహిమను చూపించలేక ఆ యొక్క ధనం వైపు వెళ్ళిపోయి, ధన సంపాదన వెళ్ళిపోయిపోయి దేవుని మహిమను పొందుకోవాల్సిన వ్యక్తి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన వ్యక్తి, దేవుని దగ్గర నుంచి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇతనే కాదు, ఇతనికి తరతరాలు ఆ యొక్క నయమానులో నుంచి నయమానుకు పట్టినటువంటి కుష్ఠరోగము తన తరతరాలుగా వెంబడించింది. అలాంటి భయంకరమైన దుస్థితికి తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ ఇజ్రాయెల్ చిన్నది ఆమె పని అది కాదు, ఆమె వర్క్ అది కాదు, కానీ ఈ చిన్నది అద్భుతమైన బిడ్డ, దేవుణ్ణి మహిమపరచాలి, నేనున్న ప్లేస్ లో దేవుణ్ణి మహిమపరచాలని ఆలోచన ఆ చిన్నదానికి ఉంది. మీకు ఇంకా క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. మీరు వాక్యంలో మీరు తెరిచి ఉంచుకుని అట్లా చూసినట్లయితే ఈ మొదటి వచనంలో అద్భుతంగా రాయబడింది. ఈ నయమాను జీవితంలో మనం గమనించినట్లయితే ఆ నయమాను ఎట్లాంటి వాడు అని అంటే ఆ ప్రాంతంలోనే గొప్ప సైన్యాధిపతి అని మనం చూస్తా ఉన్నాం. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, మనము పని పాట లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు, చాలా బిజీగా ఉండే వ్యక్తి. ఆ దేశంలో యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తులకి యుద్ధాన్ని కమాండర్ గా అందరికి ఆయన అన్నిటినీ చెప్పేటువంటి అంత బిజీగా ఉన్నటువంటి ఆయన లైఫ్ లో ఈ వ్యాధి ఎంతో ప్రమాదాన్ని తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక చిన్నదాని మాట ఎందుకు వినాల్సి వచ్చింది, అయితే వినగలిగేటువంటి మనసు ఎట్లా పెట్టాడు ఈ సైన్యాధిపతిని గురించి మనం ఆలోచించినప్పుడు, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడయ్యను. ఎవరిది, ఎవరు విజయాన్ని తీసుకొచ్చారు అనంటే దేవాది దేవుడే, మన దేవుడే, యెహోవా దేవుడే. ఎందుకు తీసుకొచ్చాడు అనంటే సిరియా రాజుకు దేవుడే అప్పగించే, సిరియా రాజుకు సైన్యాధిపతి అయిన నయమానుకు దేవుడే అప్పగించాడు. ఎవరిని అప్పగించాడంటే ఇజ్రాయెల్ ప్రజలను అప్పగించాడు. ఎందుకు అప్పగించాడంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి అయిష్టంగా జీవిస్తూ, దేవునికి లోబడలని ప్రజలుగా ఉంటూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి అప్పగించేశాడు. దేవుడు ఒక్కసారి అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడంటే మనము ఆయన షేప్ లో రాకపోతే మన షేపులు మార్చడానికి వేరే వాళ్ళకి ఇస్తాడు. ఈరోజు భారతదేశం దేవుని షేపులో రాకపోతే కొంతమంది షేపులు మన షేపులు మార్చడానికి కొంతమందికి దేవుడు అప్పగించేస్తాడు. అయితే ఆ షేపులు మార్చే ప్లేస్ లో ఇజ్రాయెల్ చిన్నదిగా మనము ఉండగలుగుతున్నామా అనేది ప్రశ్న. ఈరోజు చాలా మంది ఎలా అయిపోతున్నారంటే నయమాను మార్చాల్సినటువంటి వ్యక్తులే, నయమాను సంతతిలో నయమాను కలిగిన కుష్ఠరోగము గెహజీలాగా తీసుకెళ్లిపోతున్నారు. గెహజీలాగా మనం బ్రతుకుతున్నామా, ఈ యొక్క చిన్నదానిలాగా మనం బ్రతుకుతున్నామా? ఈరోజు ఈ ఉదయ కాలం ముందు మనం ఆలోచిద్దాం. ఈ యొక్క సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ మీదకు పోయి ఉండేది. అచ్చట ఒక చిన్నదాన్ని చెరగుని అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఎక్కడి తీసుకెళ్లారు, ఒక చిన్నదాన్ని ఇజ్రాయెల్ దేశం నుండి పట్టుకొని వచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ వాక్యాన్ని ఒకసారి ఆలోచిస్తా ఉన్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ వచ్చింది. ఎందుకు అంటే ఈయన యేసుక్రీస్తు వారిని గురించి, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ చిన్నదాన్ని గురించిన మాట సంభాషణ ఇవ్వలేదు, కానీ ఈ సందర్భాన్ని నూతన నిబంధనలో ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఏమని చెప్పాడు అంటే ఆయన ఒక సందర్భంలో ఈ విధంగా వివరిస్తూ వస్తూ ఉంటారు. ఏమని అని అంటే నయమాను గురించి ఆయన చెప్తూ నయమాను ఆ కుష్ఠరోగము అక్కడ ఇజ్రాయెల్ దేశంలో చాలా మంది ఉన్నారు, సిరియన్ దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ ఈ నామానికి మాత్రమే, ఈ నయమానికి మాత్రమే స్వస్థత కలిగింది అని యేసుక్రీస్తు వారు తెలియచేస్తారు. అంతగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పేంత విధానంలో ఆ యొక్క చరిత్ర ఉంది అనే కారణం ఈ చిన్నదాని యొక్క జీవితం ఎంతగా రిఫ్లెక్ట్ అయిందో మనం చూస్తూ ఉండొచ్చు, ఎంతగా ప్రభావితంగా ఉందో మనం చూస్తూ ఉండొచ్చు. అయితే మన జీవితంలో కూడా ఆయన మహిమపరిచేటువంటి విధంగా లోకానికి సాక్ష్యార్థంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉండొచ్చు. నేను 5 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. దాంట్లో మొట్టమొదటి విషయం, షీ వాజ్ క్యాప్టివ్, ఆమె బానిసగా ఉంది. రెండవది, షీ హ్యాడ్ కమిట్మెంట్, ఆమెకు బాధ్యత ఉంది. ఫస్ట్ది క్యాప్టివ్, బందీ. రెండవది కమిట్మెంట్, బాధ్యత, మూడవది కన్సర్న్ భారము, నాలుగవది కంపాషన్ కనికరము, ఐదవది కరేజ్ ధైర్యము. ఈ ఐదు విషయాలు ఆ చిన్నదాని జీవితంలో ఈ ఒక్క రెండు వచనాలు మాత్రమే ఆ చిన్నదాని గురించి ఉన్నాయి. ఈ రెండు వచనాల్లో ఐదు విషయాలు మనం చూడొచ్చు. ఈ ఐదు విషయాలు మన జీవితంలో ఉంది అని అంటే నిజంగా అది అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్య రీతిగా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించినప్పుడు ఈ అమ్మాయి బానిసగా ఉంది కానీ బానిసపు బతుకు బతకలేదు. ఇజ్రాయెల్ బిడ్డలు మీరు చూసినట్లయితే ఓల్డ్ టెస్టమెంట్ లో మీరు గమనించినప్పుడు, జాగ్రత్తగా గమనించండి, ఆ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నటువంటి చాలా మంది దేవుని బిడ్డలు ఏసేబును గుంతలో పడేస్తే బానిసగా తీసుకెళ్లినప్పుడు ఆయన్ని జైల్లో పడేశారు. ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు కానీ ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు కానీ ఒక రాజరికపు బతుకు బతికాడు. డానియల్ని బానిసలుగా తీసుకెళ్లారు, రాజరికపు బతుకు బతికాడు. మీరు చూస్తే షడ్రక్ మేషక్ అభిజ్ఞగోను బానిసగా తీసుకెళ్లారు కానీ రాజరికపు బతుకులు బతికారు. దేవుని బిడ్డలైన మనము మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన దేవుడు మనల్ని రాజరికపు బతుకులను బతకటానికి ఆయన మనల్ని నియమిస్తాడు. కారణం ఏమంటే వారికి ఉన్నటువంటి ఈ గుణ లక్షణాలు, ఈ ఐదు గుణ లక్షణాలు నీ జీవితంలో నా జీవితంలో ఉండాలి. ఈ చిన్నదాన్ని తల్లిదండ్రుల నుంచి పట్టుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఒక బానిసగా ఇంట్లో పని మనిషిగా పనిచేసుకుంటా ఉంది. ఎవరింట్లో? ఒక సైన్యాధిపతి ఇంట్లో. ఆ సైన్యాధిపతి ఇంట్లో వాళ్ళ భార్యకు అన్ని రకాలైనటువంటి పరిచార్య ఆ యొక్క పరిచారము చేస్తా ఉంది. ఇలా పరిచారం చేస్తున్న ఈమె జీవితంలో ఈమె దేవుణ్ణి చూపించిన విధానం ఎట్లా చూపించింది, ఎలా కలిగింది, ఈ మనసు, ఈ చిన్నదాని మనసు, ఇంత అద్భుతమైన మనసు ఎట్లా వచ్చిందయ్యా అని నేను ఆలోచిస్తా ఉంటే ఆ దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆ మాట నాకు ఎంతో ప్రేరణ కలిగజేసింది. మీరు కూడా దేవుని వాక్యాన్ని చూడగలిగితే మీరు చూడండి, లేకుంటే వినండి. మొదటి యోహాన్ సువార్తలో ఒక మాట ఉంది. మొదటి యోహాన్ సువార్త 4:17 మీ ముందుకు తీసుకొస్తున్నాను. 4:17 ఈ విధంగా ఉంది, నేను చదువుతున్నాను. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. మనము ఆయన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఎలాగ ఉన్నాడంట, ఆయన ఏ విధంగా ఉన్నాడు, అలాగే ఈ లోకంలో కూడా మనం అట్లే జీవించాలి. ఎందుకనంటే మనకు తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. ఈ లోకంలో ఎవరు జీవించినా కూడా క్రైస్తవులకు ఉన్నటువంటి ఏకైక భయం, ఏకైక నిరీక్షణ, ఏకైక ఆశ ఏంటి అని అంటే ఒక రోజు తీర్పు తీర్చబడుతుంది. మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి, మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి, మనం చేసే ప్రతి విధానాన్ని బట్టి దేవుని న్యాయ సింహాసనం ముందు నిలబడాల్సి వస్తుంది. ఆ న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు మనం చేసిన ప్రతి దాన్ని లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. అందుకే ఆ మాట చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాటలు మనం చూస్తే మనము ఎట్టి ఆయన ఈ లోకంలో ఎట్టివారై ఉన్నారో అట్టివారిగా మనం ఉండాలి. వట్టివారిగా కాదు, ఆయనలాగా ఉండాలి. ఆయన ఎలా ఉన్నాడు? ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ప్రేమగా ఉన్నాడు. ఆయన క్షమాగుణంగా ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పరలోకమును గుర్చి సాక్ష్యము చెప్పే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ ఉంటే నిజంగా అది ఎంతో ఆశ్చర్యాన్ని మనకు కలుగు చేస్తుంది. ఆయన ఈ లోకంలో భూమి పైన ఉన్నప్పుడు ఎలా జీవించాడో అలాగే మనము కూడా చూపి జీవించాలి. ఈ చిన్నది జీవితం చిన్నది కానీ మనసు పెద్దది. ఈ అమ్మాయి జీవితం చాలా చిన్నది కానీ ఆ అమ్మాయి మనసు చాలా పెద్దది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన మనసు ఎట్లా ఉంది, దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమ కొరకు. అయితే నేను ఇంకా ఒక్కొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ చిన్నదాని బానిసగా ఉంది. ఆ బానిసగా ఉన్న పరిస్థితుల్లో ఎట్లా దేవుని మహింపరిచింది అని చూస్తే, యెషయా గ్రంథం 48:10 ఈ విధంగా రాయబడింది, నేను నిన్ను పుట్టుము వేసిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇజ్రాయిల్ ప్రజలకు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను నిన్ను పరీక్షిస్తున్నానయ్యా, ఎట్లా అంటే వెండిని వేసినట్లు కాదు, బంగారాన్ని వేసినట్లు కాదు, ఇబ్బంది అని కొలిమిలో నిన్ను పెట్టి పరీక్షిస్తున్నాను. దేవుడు కొన్నిసార్లు మనల్ని కొలిమి గుండా తీసుకెళ్తాడు. ఆ కొలిమి గుండా తీసుకెళ్తున్నప్పుడు మనము మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఇంకా భవిష్యత్తు నాకు లేదు అన్నట్లుంటుంది, దాళ్ళన్నీ మూసుకుపోతాయి, అయ్యో నా పరిస్థితి ఇంత, ఈ చిన్నది ఏ రోజు కూడా క్యాప్టివ్గా ఉంది కానీ నెగిటివ్గా లేదు. ఆ అమ్మాయి మనసు ఎక్కడ పొరపాటున దేవుణ్ణి ప్రశ్నించే బిడ్డగా లేదు, తల్లిదండ్రుల్ని దూషించే బిడ్డగా లేదు. ఆమె ఈ స్థలానికి వచ్చింది, ఎందుకో నా దేవుడు ఈ స్థలానికి తీసుకొచ్చాడు, నన్ను ఈ ఇబ్బంది కొలిమిలో తీసుకొచ్చాడు, ఈ ఇబ్బంది కొలిమి దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఇషాన్ కుమార్ అని జార్ఖండ్ లో మిషనరీ ఉంటాడు. ఆయన పోయిన నెలలో హైదరాబాద్కి వచ్చాడు. వారికి డెడికేషన్ ప్రోగ్రామ్ మేము చేశాం. అన్నతో మాట్లాడుతూ, అన్న 32 రోజులు జైల్లో ఉన్నాడు. జార్ఖండ్ లో ఒక ప్రాంతంలో సువాత్ చెప్తుంటే తీసుకెళ్లి లోపల పడేశారు. అన్న, ఎట్లా ఉంది మీ పరిస్థితి, 32 రోజులు ఏం చేశారన్న అంటే, ఆయన నాకు ఇబ్బంది కొలిమే గాని ఆ కొలిమిలో దేవుని మహింపరిచానన్నాడు. నువ్వు ఎట్లా మహింపరిచావన్నా అన్నాడు. నేను ఇంకా చాలా సంతోషంగా అడుగుతా ఉన్నాను. ఆయన అంటున్నాడు, అయ్యా మొదటి రోజు నేను వెళ్ళిపోయాను, చాలా టెన్షన్లో ఉండింది, 2వ రోజు బైబిల్ తెప్పించుకున్నాను చదివాను, 3వ రోజు మనసాగట్లేదు, సువార్త చెప్తే లోపల పడేశారు, లోపల చెప్తే ఆడపడేస్తారు చూద్దామని చెప్పి లోపల చెప్పడం ప్రారంభించారు. ఆదివారం వచ్చింది ఆరాధనకి, ప్రజలు కావాలి కదా, ఒక 3 కూడేశారు. ఇంకా 32 రోజుల్లో 30 ప్రభులకి నడిపించారు. ఆ దేవుని మహోన్నతమైన కృప వల్ల దేవునికి మహిమ కలగాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇబ్బంది అని కొలువులో లోపల పడేస్తే ఆ ఇబ్బంది కొలువులోనే దేవుని మహిమను ఆయన చూపించారు, దేవుని మహత్యాన్ని ఆయన కనిపరిచారు. ఈరోజు ఇబ్బంది అని కొలువులు గుండా మనం వెళ్ళినప్పుడు, ఇబ్బంది అని కొలిమిలో క్రిస్మస్ దినాల్లో ఉన్నాం గనక, మరియా ఆమె కూడా ఇబ్బంది అని కొలిమిలో వెళ్తూ వచ్చింది. కానీ లోకరక్షకునికి ఒక మార్గదర్శక ఒక మార్గాన్ని ఇచ్చేటువంటి బిడ్డగా మారింది ఇబ్బంది అని కొలిమి. ఇంకొక మాట, రోమిల్టాస్ పత్రిక 8:17 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనము పిల్లలమైతే దేవుని వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. నిజంగా ఈ సిలువ శ్రమలు మనం పొందాలి ఆయన నామము నిమిత్తము. కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఏదో అనవసరంగా ఉద్యోగాల్లో డిసిప్లిన్ ఉండదు, అధికారులు చెప్పిన మాటలు సరిగా వినరు, అలాంటి వాటికి దాన్ని బట్టి శ్రమలు తెచ్చుకుంటూ ఉంటారు, పనిష్మెంట్లు తెచ్చుకుంటూ ఉంటారు. దాన్ని వీళ్ళు ఎలా తయారు చేస్తారంటే, అనా నాకు శ్రమలు ఎక్కువైపోయినాడు. శ్రమలు ఎవరు తెచ్చుకున్నాడు, నీ వల్ల వచ్చింది శ్రమలు. నువ్వు చక్కగా ఉంటే ఆయన శ్రమలు ఇచ్చేవాడు కాదు, పనిష్మెంట్ ఇచ్చేవాడు కాదు. అయితే ఈ శ్రమలు అట్లా కాదు, ఈ శ్రమలు యేసు ప్రభుని నమ్మాడనే శ్రమ, యేసు ప్రభుని ఆరాధిస్తున్నాడనే శ్రమ, ఈ శ్రమ, ఈ ఇబ్బంది, కొలిమి ఎలా వస్తుంది అంటే దేవుని నామాన్ని మహింపరచుకోవాలని చెప్పి ఆయన యోబు గారికి ఎలా అలో చేశాడో అలా మనకు అప్పగించాడంతే. ఆ శ్రమలు ప్రభువుని బట్టి వచ్చేటువంటి శ్రమలు, అలాంటి శ్రమలు అనుభవించినప్పుడు క్రీస్తుతోడి వారసులుగా ఉంటామంట. ఎంత అద్భుతమైన మాట! దేవుని వారసులు అవ్వాలంటే సిలువెత్తుకొని తిరగాల, సిలువెత్తుకొని తిరగాలి. ఆ సిలువ శ్రమలో ఓకే, మీకు ఇంకా బానిసగా ఉన్న ఆ అమ్మాయి ఒక భారం కలిగిన బిడ్డగా ఎట్లా మారింది, ఆ విషయాలు ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను. అసలు ఇంకొంతమందికి ఆలోచన ఏంటంటే, నేను ఒకసారి ఇజ్రాయిల్ బిడ్డల్లో మీరు చిన్న బిడ్డల్లో మీరు గమనించినట్లయితే, ఈ చిన్న బిడ్డ దేశాన్ని మార్చిందంటే ఈరోజు సహవాసాలతో కూడిన ఒక ఎస్ఎఫ్జే నేను ఒక సోల్జర్గా ఉన్నాను అని నువ్వు నేను ఎందుకు దేశాన్ని మార్చలేం? ఈ చిన్న బిడ్డ దేశాన్ని మార్చగల శక్తి ఎట్లా వచ్చింది అంటే, చిన్న వయసు నుండి దేవుని కొరకు నిలబడిన గొప్ప తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెంచాలి బిడ్డని అంటే నిజంగా అద్భుతంగా పెంచారు. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలకు పిల్లలను గురించిన మాట, ఇజ్రాయెల్ బిడ్డల గురించిన మాట, దేవుడు చెప్పిన మాటలో మీరు మనకు బాగా తెలిసిన వాక్యాలే ద్వితీయోపదేశకాన్ని మీరు అలా తెరిచి ఉంచితే 6వ అధ్యాయంలో ఒక్కొక్క మాట మీకు గమనించవచ్చు. 4వ వచనం నుండి నేను చదువుతాను. ఒక్కొక్క మాటలో చాలా విషయాలున్నాయి. ఇజ్రాయెల్ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఎవడు దేవుని గురించి రోషం కలిగి జీవించగలుగుతాడంటే, అయా నువ్వు సువార్త చెప్తాడని నేను లోపల పడేస్తే, జైల్లో పడేస్తే లోపల చక్కగా నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా, ఆహా అబ్బే నేను లోపల కూడా సువార్త చెప్తానని చెప్పాడైనా. అట్లా ఎన్నో సాక్ష్యాలు ఈ మధ్యలో నేను ఆ సాక్ష్యాలు వింటా ఉంటే ప్రభుని ఎంతో గణపరుస్తున్నాను, దేవుని మహింపరుస్తూ ఉన్నాను కదా. ఈ ఇజ్రాయెల్ చిన్నది బానిస బతుకు బతకాల్సిందా, అక్కడి నుంచి బయటపడాల్సింది అమ్మాయి దేవుని గురించి మాట్లాడుతుంది. దేవుని గురించి మాట్లాడేటువంటి మనసు ఎట్లా వచ్చింది? ఎందుకంటే హృదయం మనసున దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. నువ్వు దేవుని పని చేయాలనే ఆశ తపన ఎప్పుడు వస్తుందంటే, హృదయమంతా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించినప్పుడు, మన ప్రేమంతా కూడా దొంగ ప్రేమ, మాయ ప్రేమ. కాన్ఫరెన్స్లు కనబడినప్పుడు ప్రేమ పొంగిపోతుంది, వార్షికోత్సవాలు కనబడినప్పుడు ప్రేమ పొంగిపోతుంది. నువ్వు సంవత్సరం అంతా ఆ ప్రేమ చూపిస్తే నిజంగా ఈ సహవాసాలు నీ ద్వారా ఎన్ని వందల సహవాసాలు అయిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశ నలుమూలల్లో భాషలు తెలియని ప్రజల మధ్యలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఆయా డిపార్ట్మెంట్స్ లో ఉన్న భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్లో ఒక ఉద్యోగస్తుల్లో గొప్ప ఉద్యమం నాన్ తెలుగు పీపుల్ మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. మనం చేయాల్సిందేమో తెలుసా? ఆయన్ని హృదయమారా దేవుని కొరకు అప్పగించుకోవడం. అట్లా అప్పగించుకోవడం వల్ల చూడండి, ఆ చిన్నది యెహోవాని మాత్రమే ప్రేమించింది. ఆలోచన, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండవలను. ఆ చిన్నసాని హృదయంలో ఏముందట? దేవుని మాటలున్నాయి. ఈరోజు మన పిల్లల హృదయాల్లో ఏం పెట్టాం? తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ చిన్నదానికి నేర్పించిన ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పలు కదా. ఈ చిన్నదానికి నేర్పించిన ఆ తల్లిదండ్రులు ఎట్లా నేర్పించాలంటే, హృదయములు దేవుని వాక్యాన్ని ఉంచారు. ఈరోజు మన హృదయాల్లో ఉండాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఇంకా మీకు ఆ కింద వచనాల్లో కూడా మీరు గమనించినప్పుడు, నీవు నీ హృదయం నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసే మనకు హృదయంలో ఉంటే అప్పుడు వాళ్ళకు నేర్పించగలం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి, కంఠస్థం పట్టించాలి, హృదయంలో ఉండిపోవాలి. వానికి కష్టాలు వచ్చినప్పుడు సుఖ, కష్టం వచ్చినప్పుడు సుఖం, వచ్చినప్పుడు పాపము అతన్ని టెంప్ట్ చేసినప్పుడు, శోధించినప్పుడు, అతని హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, ఆయన అభ్యసింపబడినప్పుడు ఆ వాక్యాలు ముందర కనబడి ఆయనకి సరైన మార్గంలో వెళ్ళగలుగుతాడు. ఇజ్రాయెల్ చిన్నది అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ల్యాండ్, ఫారిన్ లాంగ్వేజ్, ఫారిన్ ఫుడ్, కానీ దేవుని మర్చిపోలేదు, దేవుని మహిమను మర్చిపోలేదు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, విదేశీ ఫుడ్ అయినా, విదేశీ దేవుళ్ళైనా, విదేశీ భాష అయినా, ఆ సిరియన్లు ఎంత దుర్మార్గులంటే ఆ చరిత్రలో మీరు చూసినట్లయితే భయంకరమైన రేపిస్టులు, భయంకరమైన కోపిస్టులు, భయంకరమైన దుర్మార్గులు, మూర్ఖులు, హంతకులు, అలాంటి వాళ్ళ మధ్యలో ఒక యవనరా, ఒక చిన్న యవనస్తురాలు కనబడితే వాళ్ళు భయంకరంగా ఆ అమ్మాయిని చెడిపేటువంటి ఈ సిరియన్ దేశపు దుర్మార్గుల మధ్యలో ఆ చిన్నది దేవుణ్ణి మహింపరచింది. అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, ఈరోజు పిల్లలు కూర్చున్నప్పుడు ఏం నేర్పిస్తున్నారంటే మొబైల్ చేతికిచ్చేసి నీ రావు సావు అని వదిలేస్తున్నారు. కానీ కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ పెట్టుకుని కూర్చుంటున్నారు. నువ్వు కూర్చున్నప్పుడు బైబిల్ స్టడీ చేయొచ్చు, దేవుని వాక్యాన్ని నేర్పించవచ్చు. కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని నేర్పించాలంట. త్రోవలో నడిచినప్పుడు, మన త్రోవలో నడిచినప్పుడు ఎలా చూపించాలా? కొంతమంది ఎలా నేర్పిస్తారంటే, ఇదిగో చూడు ఆయన కోటీశ్వరుడు అయ్యాడు, ఇదిగో చూడు ఆయన ఐఏఎస్ అయ్యాడు, ఐపీఎస్ అయ్యాడు, ఐఆర్ఎస్ అదయ్యాడు, ఇదయ్యాడు అని చెప్పి మనం ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్ని గొప్ప గొప్పలు చూపిస్తాం. త్రోవ నడిచినప్పుడు ఎవరిని చూపించాలంటే భక్తుల్ని చూపించాలి, మిషనరీని చూపించాలి. మనకు ముందు చూపిన, ముందు నడిచిన, ఆ మహోన్నతమైన దేవుని కొరకు జీవించిన గొప్ప వ్యక్తులు చూపించాలి. త్రోవ నడిచినప్పుడు అప్పుడు వాడు పెద్ద యొక్క తొలగిపోకుండా ఉంటాడు. పడుకున్నప్పుడు, పడుకుని ప్రశాంతంగా నిద్రపోతాడంటే ఆ పడుకునేటప్పుడు కూడా దయ్యాల కథలు చెప్పి, ఆ కథలు చెప్పి వాడికి పగలంతానే మనశ్శాంతి ఉండదు. రాత్రి పడుకునేటప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఆ రాత్రిలో వాడు కేవని కేకేసి, అయ్యో రాత్రిలో లేచి అలుస్తున్నాడంట, అలవడా? ఏం నేర్పిస్తున్నా? పడుకున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నేర్పించాలా, వాటిని గురించి మాట్లాడవలను, ఆయన మాటల గురించి మాట్లాడాల, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను, నీ ఇంట ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. ఇజ్రాయెల్ చిన్నది ఆ బిడ్డను ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించడం వల్ల అననుకూలమైన పరిస్థితుల్లో ఉన్న ఆ బిడ్డ దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా మార్చబడింది. ఈరోజు మన పిల్లలు ఎట్లా తయారయ్యారు? హాస్టల్కి వెళ్ళిపోతే ఆరాధన మర్చిపోతున్నారు, ఫారిన్కి వెళ్ళిపోతే భక్తిని మర్చిపోతున్నారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు, చెడు తిరుగులు తిరుగుతున్నారు. ఇష్టానుసారంగా ఈరోజు ఆ కోచింగ్లు, ఈ కోచింగ్లు నువ్వు ప్రజలకు ఇస్తున్నావు, మీ పిల్లలకు ఇస్తున్నారు, కానీ ఏ కోచింగ్ ఉన్నా లేకపోయినా దైవీకమైన కోచింగ్ నీ వేయకపోతే వాడు ఎక్కడున్నా చెడిపోతాడు. కానీ దేవుని వాక్యంతో నిలబడితే వాడు ఎక్కడున్నా ఉన్నతమైన స్థాయికి వస్తాడు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఒక సాడిస్ట్గా ఉన్నాను. ప్రభుని నమ్ముకున్న తర్వాత వాక్యంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని నన్ను ఇంటర్మీడియట్లో పట్టుకున్నాక, ఆ 10th క్లాస్లో పట్టుకున్నాక, తర్వాత నేను అగ్రికల్చర్లో రీసెర్చ్ స్కాలర్గా ఒక సైంటిస్ట్గా ఎదగడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు ఈరోజు ఒక మిషనరీగా అనేక తెగల మధ్యలో పనిచేయడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఆ మహోన్నతమైన మహాశక్తి, ఆ కనికరం కలిగిన దేవుణ్ణి రోషం కలిగిన బిడ్డలుగా మనం ఎట్లా బతుకుతాం? ఇంక కొన్ని మాటలు మీకు ముందుకు తీసుకొస్తాను. బైబిల్లో భయంకరమైన కోపం వచ్చిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ వాక్యం చూస్తే నా గుండె రగిలిపోయింది. అసలు ఎందుకు ఆయన అంత కోపపడిపోయాడు? మీరు బైబిల్లో అంత కోపపడినటువంటి వ్యక్తిని ఎక్కడ చూసిందేమో. నాకు అనిపిస్తుంది ఆయన ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు? ఆయన బిడ్డల గురించి అంత ఫ్రస్ట్రేషన్ అవ్వడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక మాట నాకు ఆ నెహెమియా గ్రంథం మీరు చూసినట్లయితే, అక్కడ చాలా అద్భుతమైన మంచి మాట ఉంది. 13వ అధ్యాయం 22 నుంచి చూసినా కూడా అక్కడ ఉంటుంది. అక్కడ సందర్భం ఏంటంటే నెహెమియా గారు ఆయన ఎంతో కష్టపడి ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఎంతో దేవుని రాజ్యం కట్టాలని ఆ ప్రాకారాలు ఆ యెరూషలేము ఆ ప్రాకారాలు పడిపోయాయని మొత్తుకొని కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేసి ఎంతో కష్టపడి ఆయన కడితే ఆ యొక్క ఎన్నో యుద్ధాలు ఎంతో మంది శత్రువులు రాత్రి రాత్రికొచ్చి అన్ని పడగొట్టేసి ఎన్నో ఇబ్బందులు పడిపోయి దేవుని మహిమను చూపించి టీములు రెడీ చేసి ఇంతగా ప్రయాసపడి కష్టపడిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంట, ఈ చూడండి మీరు దేవుని వాక్యం మీరు గమనించినప్పుడు 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ దినములలో అస్తోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారు కుమారుల్లో సగము మంది అస్తోదు భాష మాట్లాడేవారు. వారు ఆయా భాషను మాట్లాడేవారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వాగ్వాదం జరిగింది. ఏమొచ్చిందయ్యా మీకు రక్షణ? మనకు సరైన ప్రాకారాలు పడిపోయాయి. భయంకరంగా దేవుని నామం గణహీనపరచబడుతుంది. నామకార్థపు భక్తులు బతుకుతా ఉన్నారు. ఇంత భయంకరమైన దుస్థితిలో బతుకుతున్న మీకు నేను ప్రాకారాలు కట్టాను, గోడలను కట్టాను, నిర్మించాను, ఇంత పోరాటం పోరాడి అన్ని చేసిన తర్వాత మీ పిల్లలేంటి ఇలా తయారయ్యాడు? ఎందుకు అస్తోదు మీ వాళ్ళకి చేసిన పెళ్లిళ్ళు ఎట్లా ఉన్నాయి? అన్నిలతో పెళ్లి చేస్తున్నావు, అన్నిలతో సహవాసం చేస్తున్నావు, అన్నిలు వివాహం చేసుకుని తలవెడుతున్నారు, ఏంది మీ పరిస్థితి అని చెప్పి వాగ్వాదం జరుగుతుంది, వివాదం జరుగుతుంది, వాదిస్తూ ఉన్నారు, తర్కిస్తూ ఉన్నారు. ఆ మధ్యలో ఇంకొక తల్లి ఎవరు మాట్లాడిందో గాని మీరు చూడండి, అదే 25వ వచనంలో శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికి వేసి మీరు వారి కుమారులను మీ కుమార్తెలకు ఈకయు మీ కుమారులైన మీ కుమారులు మీకైనను వారి కుమార్తెలను పుచ్చకొనకయు ఉండవలను వారితో దేవుని ప్రేరట ప్రమాణము చేయించి. ఆ కింద వచనాల్లో మీరు భలే చెప్తారయ్యా, సొలొమోను రాజు పాపం చేయలేదా? అనేక జనములో 26వ వచనంలో ఉంది. అంతటా వారు రాజు లేకపోయినా అని చెప్పి పెద్ద వాగ్వాదాన్ని, సొలొమోను మహారాజే ఇన్ని అన్నిలతో పెళ్లి చేసుకున్నాడు, ఏం గెత్తొచ్చిందో తెలీదా, అట్లా రకరకాలుగా చెప్తా ఉంటే నెహెమ్యాకు కోపం ఎక్కువైపోయి ఏం చేసినాడంట, శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికాడంట. ఎందుకు తల వెంట్రుకలు పెరికాడు? ఒక భక్తుడు ఇంత రోషం కలిగి జీవించినవాడు, ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగాన్ని పక్కన పడేసి దేవుని పని ఆ పడిపోయిన ఆ ప్రాకారాలను కడుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఈ వాగ్వాదంలో ఒక ఆమె అన్నింటది, అయ్యా ఏం లేదయ్యా, అన్నిల్ని పెళ్లి చేసుకుంటే వాడు కూడా క్రైస్తవుడైపోతాడు కదా అని ఒక ఆమె అన్నట్లుంది. అందుకే ఈయన తల వెంట్రుకలు పట్టుకున్నాడంట. తల వెంట్రుకలు పొడవుగా అక్కోలికే ఉంటది కనుక నాకు అనిపిస్తుంది ఒక ఆమె అట్లా అనిందేమో. ఈయన జుట్టు పట్టుకుని లాగి ఒకటి పీకాడు. ఎందుకు నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే, ఇంతగా దేవుని మహిమ పరచాల్సిన దేవుని బిడ్డలు దేవుణ్ణి గ్రహీణపరచడానికి ఈరోజు మన పిల్లలు అన్నిలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యం. చాలా మంది కుటుంబాల్లో నేను చూశాను, చాలా మంది జీవితాలు వారి పిల్లల్ని ఆస్తుల స్థాయి అని చెప్పి అన్నిలకి ఇచ్చేసి వాళ్ళ చివరికి అన్నిలాగా మారిపోయిన వాళ్ళు నేను చాలా మంది నా కళ్ళారా చూశాను. దేవుని కొరకు రోషంగా బతికిన ఒక అన్న అన్ని కుటుంబానికి వెళ్ళిపోయినప్పుడు అతని జీవితం పతనమైపోయింది. ఆ కన్నార ఎన్నో సాక్ష్యాలు ఉన్నాం. ఎంత రోషం ఎందుకు వచ్చింది నెహెమ్యాకి? అయ్యో దేవుణ్ణి మహింపరచకపోతే ఆయన తట్టుకోలేకపోయాడు. ఈరోజు ఉదయకాల సమయం అందరూ మీ పిల్లల్ని ప్రతిష్ఠించండి. ఈ ఇజ్రాయిల్ బిడ్డను ఎంతగా ప్రతిష్ఠించాడు వాళ్ళ తల్లిదండ్రులు. బానిసపు బతుకు బతికింది కానీ సాతానికి బానిసగా బతకలేక దేవునికి దేవునికి బానిసగా బతికింది. దేవుని నామాన్ని మహిమపరచండి. నేను ముందుకెళ్తున్నాను. ఫస్ట్ మాట, షి వాజ్ కాప్టివ్ బట్ షీ ఈజ్ పాజిటివ్. ఆ అమ్మాయి బందీ కానీ ఆ అమ్మాయి మనసు బందీగా లేదు. ఎందుకు వచ్చినాయి నాకు ఈ తిప్పలో అంటే ఆ అమ్మాయిని అడిగితే దేవుని మహిమ కొరకు వచ్చింది. నీకు నాకు ఇంత పెద్ద మనసుందా? ఏదో కొన్ని కష్టాలు వచ్చేస్తే విచిత్రం ఏంటంటే మా ఆదివాసి ప్రజలు అక్కడ చూడడానికి కొంతమంది సౌత్ ఇండియా నుంచి వచ్చారు. విశాఖపట్నం నుండి ఒక కుటుంబం, ఒక పాస్టర్ గారు ఫ్యామిలీగా మా ప్రాంతానికి వచ్చారు. అంత అని చోట్ల అడుగుతా ఉంటే ఒక ఆయన పాస్టర్ గారు ఈ విధంగా అడిగారు మా ఆదివాసి ఆమెను. అమ్మ మీకు దేని గురించి ప్రార్థన చేయాలంటే ఆమె అనింది, అన్న మా వీధిలో నేను ఒక్కడిని, మేము మా కుటుంబం మాత్రమే రక్షించబడింది. మా వీధిలో ఇంకా దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు రక్షించబడాలని ప్రార్థన చేయండి అన్న అంటే పాస్టర్ గారు పీజులు లేచిపోయాయి. సౌత్ ఇండియాలో ఈ దరిద్రుల్ని ఎవరిని ప్రార్థన చేయమని అడిగినా వాళ్ళు అడిగేదంతా నా కుటుంబంకి అప్పులు బాగలేదు, తిప్పలు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, అవి ఇవి ఈ ప్రార్థనలు చెప్తారు. కానీ మీ ఆదివాసులు ఏంటయ్యా ఇట్లాంటి ప్రార్థనా అంశాలు అడుగుతారు? ఎంత అద్భుతం! అది వాళ్ళకున్న హృదయం అంతా దేవునితో నిండిపోయింది. ఈ చిన్నది అననుకూల పరిస్థితుల్లో ఉన్నా దేవుని మహిమ కొరకు జీవించాలి, రోషంగా బతకాలని నిలబడండి. ఈరోజు కాప్టివ్ బట్ షీ ఈజ్ పాజిటివ్. ఇంకా కొన్ని విషయాలు ముందుకెళ్దాం. దేవుని పని ఎవరు చేయొచ్చు? అందరు చేయొచ్చు. మనకందరకు దేవుడిచ్చిన బాధ్యత. ఎంతమందిని ప్రభులకి నడిపిస్తున్నాం ఈ క్రిస్మస్ దినాల్లో? రెండవది, ఆ అమ్మాయి కమిట్మెంట్ కలిగింది, బాధ్యత కలిగింది. మనం చేసే డ్యూటీలో మనం ఏ సైన్ చూపించాలంటే మన డ్యూటీస్ను చక్కగా చేయాలి. ప్రభు మొదటిగా, రెండవది మన పని రెండవదిగా. ప్రభు మొదటిగా, ప్రభు పని మొదటిగా, ప్రభు ఇచ్చిన కుటుంబం మొదటిగా, ఇవన్నీ అయిన తర్వాత మనకు బాధ్యతగా ఇచ్చిన మన ఉద్యోగం, మనకి బాధ్యతగా ఇచ్చిన ఆ సేవ అంతా అయిపోయినాక, మొదటిది దేవుడు, దేవుని సేవ, దేవుడు ఇచ్చిన కుటుంబం, రెండవది మనకిచ్చిన బాధ్యతల్లో మనం చక్కగా లేకపోతే దేవుని నామం అవమానపరచబడు. నేను చక్క భలే బైబిల్ చదువుతాడా, భలే బైబిల్ చదువుతాడు కానీ ఒకటే చక్కగా చేయడు, ఆ సాక్ష్యాన్ని ఉండకూడదు. మన వర్క్ ప్లేస్లోనే ఒక మిషనరీగా పనిచేయాలి. ఈ చిన్నది ఆమె చేస్తున్న పనిలో ఆ సిరియను సైనాధిపతి అయిన భార్యను ఆమె జీవితం ద్వారా యేసు ప్రభుని చూపించింది, ఆమె జీవితం ద్వారా దేవుణ్ణి చూపించింది. అమ్మ నువ్వు దేవుళ్ళ కనబడుతున్నావు అని అనిపించింది. మనశ్శాంతి లేని, సమాధానం లేని, కలతలో ఉన్నటువంటి ఆమె జీవితంలో ఎందుకు కలత ఉంది అని నేను చెప్తున్నానంటే, ముందున్న వచనంలో నేను చెప్తాను, జాగ్రత్త వినండి. నిజంగా ఇజ్రాయెల్ బిడ్డల కమిట్మెంట్ సాధారణమైన కమిట్మెంట్ కాదండి. మన కమిట్మెంట్ ఎట్లా ఉంటే, మన కమిట్మెంట్ ఎట్లా తయారవుతుందంటే, ఈ డిసెంబర్ 31 వచ్చేసరికి పాపక్షమాపణ ప్రార్థనలు భయంకరంగా చేస్తారు. ప్రభువా నన్ను క్షమించండి. డిసెంబర్ 1 వచ్చినాక ప్రభువా నీకు ఈ సంవత్సరం అంతా ఇది చేస్తాను ప్రభువా అంటే ఒక ప్రామిసులు, భయంకరమైన ప్రామిసులు అట్లా చేసేస్తా ఉంటాం. అలా చేసినప్పుడు, ఆ ప్రామిసులు చేసినప్పుడు అద్భుతంగా ఉంటాయి. అన్న టైం అయిపోతుంది, నాకు 5 బిఫోర్ ఒకసారి టెక్స్ట్ పెట్టానన్న. ఆ అద్భుతమైన ప్రామిసులు చేస్తూ ఉంటారు. ఆ ప్రామిసులు చేసినప్పుడు జనవరి మొదటి జనవరి భయంకరంగా ప్రామిసులు చేస్తే ఆ కమిట్మెంట్లు ఏమవుతుందో కానీ ఫిబ్రవరి 14 కమిట్మెంట్ మారిపోతారు. చాలా మంది యవనస్తులు దేవానా నా హృదయం అంతా నువ్వే ప్రభు అని జనవరి 1 అంటారు, ఫిబ్రవరి 14 వచ్చేసరికి నా హృదయం అంతా వాడే ప్రభు అంటారు. ఇది ఇజ్రాయెల్ ప్రజలు అట్లా లేదు. దానియేలు ఈ పాపపు ఆహారాన్ని ముట్టుకొను, అది రాజభోజనం కావచ్చు, నా శరీరాన్ని అపవిత్రపరిచేటువంటి ఏ మాలిన్యాన్ని నేను ముట్టుకోను, అది రోషంగా బతుకుతా. జాబ్లో కొలీగ్స్ మధ్యలో పార్టీస్ మధ్యలో నువ్వు అలాంటి సాక్ష్యంగా జీవించగలిగే సాక్ష్యం నీకుందా? ఈరోజు సహవాసాలు పేరు చెప్పుకొని ఆయా ఆ మినిస్ట్రీలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు తీసుకొచ్చి రహస్య పాపాలతో ఉంటే అది ఎంత ప్రమాదం. ప్రమాదం పక్కన పెడితే దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? నీ వల్ల దేవుణ్ణి గణపరిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? లేదు సహవాసాల్లో రోజు కొడుకుంటున్నావు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సరిచేసుకో అని చెప్తున్నాడు. ఈ చిన్నదాన్ని చూసైనా మనకి తెలుసుకోవాలి కదా. మనం మారకపోతే ఆయన షేప్లోకి రాకపోతే ఆయన షేపులు మారుస్తాడు. ఆయన షేపులు మారుస్తే ఎట్లా మారుస్తాడని ఒక ఆయన అన్నాడు. యోనా చేపలు గడిపే యోనా దేవుని మాట వినకుండా ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎట్లా మార్చాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడంట, ఈ కాలంలో యోనా కాలం వస్తే యోనా లాగా వ్యతిరేకంగా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందంటే, నేను అన్నాను ఒకసారి దేవుడు చెప్తాడయ్యా, రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, నాలుగోసారి ఇంకేం చెప్పేది ఉండదు. యోనా చేప కడుపులో ఎట్లాగైతే ఉన్నాడు, వ్యక్తులు వ్యాధులు వచ్చి లేదా బాధ వచ్చి లేదా భయంకరమైన హింస వచ్చి అప్పుడు మారకపోతే వెంటిలేటర్ పైన లోపల కూర్చొని ఆక్సిజన్ లెవెల్ పడిపోయి ఆహా ఆహా అని కొట్టుకుంటా ఉంటాడు కదా, గాలాడక ఊపిరాడక, అదే యోనా కడుపు అని చెప్పాడు. యోనా చేప కడుపులోకి వెళ్ళడం అని చెప్పాడు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే దేవుడు ఇబ్బంది పెట్టాలని కాదు, దేవుడు నీకు శ్రమలు తేవాలని కాదు, ఆయన శ్రమలు తెచ్చేటువంటి దేవుడు కాదు, ఆయన స్వారూప్యంలో నిన్ను నన్ను మార్చాలనేది ఆయన కోరిక. ఆయన వాగా మనం జీవించినప్పుడు, మనం ఉన్న ప్లేస్లో ఆయన చూపించినప్పుడు అనేక మంది ఆయన వైపు ఆకర్షితులు అవుతారు. ఈ చిన్నది ఆ విధంగా జీవించింది. ఈరోజు నువ్వు నేను ఆ విధంగా జీవిస్తున్నామా? బలంలో చేసేటువంటి మనం, ప్రభు మహిమ కొరకు నిలబడాల్సిన మన కమిట్మెంట్ ఎట్లా ఉంది? గంటల తరబడి ప్రార్థన చేస్తానని కమిట్మెంట్ చేసుకుని అసలు ప్రార్థనే మానేసావా? సహవాసాలు కడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకుని అసలు సహవాసం లేదు ఇంకా అది లేదు ఇల్లు అని చెప్పి విడిచిపెట్టేసావా? అసలు నీ కమిట్మెంట్ ఏంది? మిషనరీల కొరకు ప్రార్థన చేస్తున్నాను, మిషన్ పొలాలకు వెళ్తాను, మిషనరీలుగా నా పిల్లలు పంపిస్తాను, మిషనరీల కొరకు నేను ప్రయాసపడతాను, సహకరిస్తానని చెప్పి నువ్వు అన్నీ మర్చిపోయావా? ఏమైంది నీ కమిట్మెంట్? దేవుడు దేవదూతలకు ఇవ్వలేనటువంటి గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చాడు, నిన్ను నన్ను నమ్మాడు. ఒకవేళ ఆ కమిట్మెంట్ మిస్ అయితే అది ప్రమాదం. ఫస్ట్ది అన్నను శివాజ్ క్యాప్టివ్, రెండవది షీ హ్యాడ్ కమిట్మెంట్, ఆ అమ్మాయి భారం కలిగిన బిడ్డ, మూడవది బాధ్యత కలిగిన బిడ్డ, మూడవది కన్షన్. ఆ అమ్మాయికి ఏముందంటే భారం ఉంది. ఈరోజు నీకు నాకేం భారం ఉంది? నేను ఇంతకుముందే చెప్పాను, ఒక ఆదిమ వాసి బిడ్డకు ఏంటి నీ ప్రార్థన అంశం అంటే, నా ఊరు మారలేదన్నా. అది ఆ అమ్మాయికి ఉన్న ప్రార్థన అంశం. ఈరోజు నువ్వు ఉన్న అపార్ట్మెంట్లో కానీ ఊరిలో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రీట్లో కానీ ఎప్పుడైనా నా ఈ ఏరియా మారలేదు, ఈ ప్రాంతం మారలేదు అలాంటి భారం నీకు ఉందా? ఇంకా నా యొక్క కొలీగ్స్లో చాలామంది భయంకరమైన వ్యభిచారంలో, పాపంలో, మోసంలో, త్రాగుబోతనంలో ఉన్నారు, వాళ్ళు మారాలని అలాంటి ప్రార్థనా అంశాలు చెప్పారా? మీ ఇంటికి వస్తే నాకు అవి లేవు ఇవి లేవు అది ఇది, ఈ ప్రార్థన అంశం అవసరమే, మనకు ప్రార్థన చేసుకోవడం ఖచ్చితంగా అవసరమే. కానీ నీ లోపల ఏముంటుంది, నీ నోట్లో అది వస్తాయి, లోపల భారంతో నిండిపోతే భారమైన మాటలు వస్తాయి. పైనున్న వాటిని వెతుకుడి అన్నాడు, కిందనువన్నీ దేవుడిస్తానన్నాడు. పైన వెతికితే కిందనువన్నీ దేవుడిస్తాడు. మిస్ట్రీలుగా ఉన్న మేము ఖచ్చితంగా నేను సాక్ష్యం చెప్పగలుగుతాను, మాకున్న చాలా తక్కువ సహాయంలో, తక్కువ సహాయంలో రాజరికపు బతుకు బతకడానికి దేవుడు సహాయం చేశాడు. మాకు ఎఫ్ఎంపీబీలో ఇప్పుడు జాయిన్ అయ్యే మిషనరీ నుంచి జనరల్ సెక్రటరీ వరకు సేమ్, ఒక్కరికి కూడా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, సమానంగా చిన్న కానుక దేవుడు అప్పగిస్తూ ఉంటారు, దాన్ని కానుక మాకు ఇస్తూ ఉంటారు. ఎందుకు మార్చేస్తారంటే పైన వాటిని ఎతకడం వల్ల కిందన్నవన్నీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంతకుముందు చెప్పాను నేను, అన్నాడు ఏలియా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు దిక్కు లేకపోతే కాకులను పంపించి ఆ ఏలియాను పోషించాడు. ఈరోజు ఆ భారం లోపల ఉంది కనుక కావలసిన అవసరతల్ని నేను అంటూ ఉంటాను అనంతో మహేశ్వరతో చెప్తున్న మాట అన్నాడు. ఇది ఏ విధంగా అయితే ఏలియాను ఎవరు గుర్తించుకుని దేవుడు గుర్తించి కాకులు పంపించాడు, అడవుల్లో కొండల్లో లోయల్లో ఎడారుల్లో అలాంటి భయంకరమైన ప్లేసుల్లో మిషనరీలు పనిచేస్తుంటే ఆ రోజు ఏలియాకు కాకులు పంపిస్తే ఈరోజు కాకిల్ని దేవుడు పంపించారు, ఎస్ఎంజీని పంపించారు, పోలీసులను పంపించారు మిషనరీల యొక్క మిషనరీ పరిచయను ఆదుకోవడానికి. కన్సర్న్ ఉంటే, కమిట్మెంట్ ఉంటే దేవుని కొరకు మార్గాలు, ఆయన మహిమ కొరకు చేయాల్సిన మార్గాలు దేవుడు తీసుకొస్తాడు. సరే, ఈరోజు ఏ కన్సర్న్ ఉంది నీకు ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఆయన భారం ఏంటంటే 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రెకి వెళ్ళాడు. మీరు వాక్యం చూస్తే బైబిల్లో చాలా చక్కగా రాయబడింది, నీతిమంతులు కంటే ఒక్కడు మారు మనసు పొందిన ఆ ఒక్కడిని బట్టి దేవుడు ఎంతో సంతోషపడతారు. లూకాసువార్త 15 ఉంటుంది. ఒకవేళ 99 నీతిమంతులు కంటే ఒక్కడు మారు మనసు పొందుట దేవునికి ఇష్టం. ఈరోజు భారతదేశంలో 146 కోట్ల జనాభాలో సౌత్ ఇండియన్ పాపులేషన్ 20%, నార్త్ ఇండియన్ పాపులేషన్ 80%. ఆ 80%లోనే సువార్త అందని వారు. నేను మా మిషనరీస్ పితరు, మా మిషనరీస్ వెళ్ళి యేసు మస్జిద్ జాంతా యేసు ప్రభు నీకు తెలుసు అంటే ఆయన అన్నాడు, మే జాంతాహం, ఆమె అనింది మే జాంతాహం ఔర్ ఇస్తిమాల్ భీ కర్తాం అని అంటుంది. ఆ యేసు ప్రభు నాకు తెలుసామా, యేసు ప్రభు నాకు తెలుసయ్యా, ఆయన మేము వాడుకుంటున్నాం అంటుంది. ఎట్లా వాడుకుంటున్నామన్నా అని లోపల తీసుకెళ్తే ఆ గుడిసెలెక్కి ఆయన ఏ చీజ్ వచ్చింది, ఆ చీజ్ ఏంటని లోపల చూస్తే అది ఉషా మిషన్, ఉషా ఫ్యాన్లు ఉంటాయి కదా, మా సీనియర్ మిషనరీలకి ఆ షాక్ అయిపోయారు. ఉషా మిషనా, యేసు మసీ అంటే యేసుక్రీస్తు అంటే ఉషా మిషన్ అనుకుంది, అంత భయంకరమైన. ఇంకొక సందర్భంలో ట్యాక్స్ పంచుతూ ఉన్నప్పుడు వెంటనే మీ వాళ్ళు వచ్చిపోయారని, మా వాళ్ళు వచ్చిపోయారు, ఎవరు వచ్చారు ఈ అడవిలో అని చూస్తే ఆ పత్రిక తీసుకురా అని చెప్తే ఆ పేపర్ తీసుకొచ్చి చూస్తే అది ఎలక్షన్ టైం, ఎలక్షన్లో ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చాం కదా, ఇది కూడా ఒక పార్టీ అనుకుంటా ఉన్నాం. ఇంకా యేసు అని పదము తెలియని ప్రజాజాతులు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి కన్సర్న్ నా దేశం మారాలని, ఆ భారం నీకుంది, యేసు ప్రభుకుంది, భారతదేశం మారాలని. ఇది ఇజ్రాయెల్ చిన్నది, దేవుని పట్ల ఉద్దేశం ఉంది, ఆ సిరియన్ ప్రజలు మారాలి, ఆ సిరియన్లో ఉన్న ఈ నయమాను మారాలని దేవుడు తప్పిస్తూ ఉంటే ఒక చిన్నదాన్ని దేవుడు పంపించాడు. ఈరోజు భారతదేశంలో నువ్వు పుట్టావంటే భారతదేశం మారాలని దేవుడు భారతదేశంలో ఉంచాడు. మనం జనగణ మనగణ పాడుతూ ఉంటాం, భారతదేశాన్ని ప్రేమిస్తుందని చెప్తాం. ఒకవేళ దేవుడిని అడిగితే నీ దేశాన్ని, మన దేశాన్ని సాతాను చేతిలో పెడదామా లేక దేవుని చేతిలో పెడదామా అంటే ఏం చెప్తాం? దేవుని చేతిలో పెడదామంటే మన భారతదేశం కోసం మనం ఏం చేస్తున్నాం? మనం అందుకే ప్రభు అన్నాడు, నిజంగా మనకు భారం ఉంటే మనము మిషన్ పొలాలని దర్శిస్తాం, మిషన్ పొలాలను దర్శిస్తాం. ప్రభు అన్నాడు, మీ కనులు పైకెత్తి పొలం వైపు చూడండి. ఇంగ్లీష్లో చాలా బాగా రాయింది, ఓపెన్ యువర్ ఐస్ లుక్ అట్ ద ఫీల్డ్స్, నీ కనులు తెరిచి పొలములు చూడండి. ఇప్పుడే అవి తెల్లబారున్నాయి, కోతకు సిద్ధంగా ఉన్నాయి. మిషన్ పొలాలు చూస్తేనే మన కళ్ళు తెరవబడతాయి, హృదయం తెరవబడతాయి, భారంతో నింపబడతాం. ఎందుకంటే మిషన్ పొలాల్లో పరిశుద్ధాత్మని శక్తి ఉంటుంది, యేసుక్రీస్తు కార్యాలు ఉంటాయి, ఆయన కోతలను చోట ఉంటాడు, ఆయన కోత కోసే వ్యక్తుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కన్సర్న్ మనకు ఉండాలి. రెండవది, నాలుగవది కంపాషన్. కనికరం ఉందా? కాపరు లేని గొర్రెని చూసి కనికరపడి హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరముతో నిండిన వాడు. అయ్యో, నశించిపోతున్న ఆత్మలను పట్టి కనికరం చూపించారు. 140 కోట్ల, మీకు తెలుసా, భారతదేశంలో ప్రపంచంలో దాదాపు రోజుకి 150,000 మంది చచ్చిపోతున్నారు. గంటకి 6-8 వేల మంది చచ్చిపోతున్నారు. నిమిషానికి 1 సెకండ్కు 6-8 మంది చచ్చిపోతున్నారు. ఒక నిమిషానికి కొన్ని వేల మంది, వందల మంది చచ్చిపోతున్నారు. అయితే నరకానికి పాత్రులుగయ్యే వాళ్ళు ఇన్ని లక్షల మంది రోజుకి చచ్చిపోతుంటే, ఆ రీల్స్ చూసి నువ్వు పైకి కిందికి లాగినప్పుడే ఎన్ని మంది చచ్చిపోతుంటే మనకి ఎంత కనికరం ఉండాలి. ఆ ఇజ్రాయిల్ ఇచ్చినది ఆ కుస్తీలో చూశాడు, పేరుకు మాత్రం గొప్ప, జీవితం మాత్రం గొప్ప దిప్ప అన్నట్లు. పేరుకేమో ఇజ్రాయిల్లో సైన్యాధిపతిగా ఉన్నాడు, కానీ బ్రతుకు భయంకరంగా ఉంది, కుష్టు రోగంతో ఉంది. ఈ రోగంతో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాను, ఆ తిండి తింటున్నాను, కానీ ఆ వ్యక్తికి నేను రక్షణ ఇవ్వాలని చెప్పి ఆలోచించింది. ఆ మాటను వాళ్ళ భార్యకి చెప్పింది, చెప్పలేకుండా ఉండలేదు. ఎందుకంటే నోరు తెరిచి చెప్పడానికి కారణం హృదయంలో భారం ఎక్కువైపోయింది. భారం ఉన్నాడు, ఉండలేడు. దేవుని పని చేస్తూనే ఉంటాడు, కన్నీళ్లు కారుస్తూనే ఉంటాడు, మోకరించి ప్రభు సన్నిధిలో కదా. మరి మిషనరీలు పరిచయం చూడండి, ఇంకా మిషన్ పరిచయం చేసే వ్యక్తులు చూడండి, ఇంకా పాత మిషనరీలు చూడండి, మరెప్పుడూ ఖాళీగా లేరు. సమయం దొరికినప్పుడంతా దేవుని మహిమ కొరకు బతికే వాళ్ళే, దేవుని మనస్సును ఎరిగిన వాళ్ళే, కుటుంబం అంతా కూడా పిల్లలతో కూడా ఆయన పని చేయాలని తప్పించి ఎవరు కూడా టైం వేస్ట్ చేసిన వాళ్ళు కాదు, టైం పాస్ చేసిన వాళ్ళు కాదు, దేవుని మహిమని చూపించాలి. భారం ఉన్నవాడు దేవుని కొరకు ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రభు కోసం నిలబడే వాళ్ళు కావాలి. ఈ చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టలేదు, దేవుని మహిమ కొరకు నిలబడింది. కంపాషన్, షీ మూవ్డ్ విత్ కంపాషన్, కనికరముతో నిండిపోయింది. చివరిగా చెప్పి ముగిస్తున్నాను, షీ హ్యాడ్ ఏ కరేజియస్ లైఫ్, ధైర్యం ఉంది. ఈరోజు మీ డీజీపీ, డిఐజీ లేదా ఐజీ లేదా టాప్ లెవెల్లో సుపీరియర్స్కి సువార్త చెప్పే దమ్ముందా, సువార్త చెప్పే మనసుందా, ధైర్యముందా? ఈ చిన్నది కుష్టి రోగం అని తెలిసిపోతే సిరియన్లకు ఆ ఉద్యోగం పోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయిని ఈడ్చుకుపోయి చంపేయచ్చు, నామరూపాలు లేకుండా చేయొచ్చు. ఎందుకంటే కుష్టి రోగం ఉందని వాళ్ళ భార్యకు తెలుసు, ఈయనకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఈ వ్యాధి ఒకవేళ బాగు కాకపోతే ఈ అమ్మాయికి చాలా ప్రమాదం, రిస్క్ తీసుకుంది. నేను చచ్చినా పర్లేదు, కానీ నా దేవుని మాట చెప్పకుండానే ఉండలేను. ఆ కుష్టి రోగం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి కుష్టి రోగం వచ్చిందంటే అసలు కుష్టి రోగం ఫైండ్ అవుట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎవరికి బాగా తెలుసు, మనకి డాక్టర్లు 6 నెలలు టెస్ట్ పెడితే ఆ పరీక్షలన్నీ అయిన తర్వాత అర్థమవుతుంది ఇది కుష్టి రోగం అని, 6 నెలలు పడుతుంది. కానీ ఈ చిన్నది ఒక్క కనుచూపుతోనే కదా, ఆ కనుచూపుతోనే తెలిసేసుకుంది ఈయనకి కుష్ఠరోగం ఉందని, మన పిల్లలకి మనకు ఇది పాపం, ఇది ప్రమాదం అని తెలుసుకోవాలి, తెలిసి ఉండాలి. చూడండి, ఆ కుష్ఠరోగం ఒక వ్యక్తిని వేళ్ళని అట్లా తినేస్తుంది, శరీరాన్ని తినుకుంటా వస్తుంది, చీముతో రక్తంతో కారుతూ మనిషిని తినుకుంటూ వస్తుంది. పాపం కూడా ఒక వ్యక్తిని తన జీవితాన్ని తినేసి నరకానికి పడేస్తుంది. పాపం ఎంత ప్రమాదం! నువ్వు నోరు తెరిచి సువార్త చెప్పకపోతే, పాపముకు విముక్తి చెప్పకపోతే ఆ వ్యక్తిని నరకానికి పడేస్తుంది. నేను ప్రతిరోజు నిన్నటి దినానికి కూడా సువార్త చెప్పాను, వ్యక్తిగతంగా నేను ప్రతి ఒక్కరికి సువార్త చెప్తుంటాను, ఇంకా మిషనరీ పరిచయంలో కూడా ఉంటున్నాను. వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నావా ప్రతిరోజు? ఎవరికో ఒకరికి సువార్త చెప్తున్నావా? ఈ చిన్నది నోరు తెరిచి చెప్పింది. ఈరోజు సువార్త భారం, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం. అది అబద్ధం, మోసం, అట్లా చదవకూడదు. నిజంగా క్రైస్తవులు ఎట్లా చదవాలంటే, ఇదిగో డిసెంబర్ 20 క్రైస్తవులందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పుకోవాలి. ఈ క్రైస్తవులు ఎట్లా తయారంటే, ఆదివారం రోజున అన్ని కానుకలు తీసుకొచ్చి అడబడేస్తారు, ఆ దేవునికి వేస్తారు, దేవుని సేవకులు ఖర్చు పెట్టరు, కానీ మళ్ళా మీటింగ్లు ఈ సెలబ్రేషన్ అని మళ్ళీ వీళ్ళే ఖర్చు పెట్టుకుని తింటారు. స్వాత పని జరిగిందా? లేదు. 99 క్రైస్తవ ధనము, క్రైస్తవ సమయము, క్రైస్తవ ప్రార్థనలు దేనికోసం అంటే క్రైస్తవుల కొరకే. కానీ చిన్నది అన్య దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని మార్చడానికి ప్రధానమైన కారణం హృదయంలో దేవుని కొరకు చేయాలని తెగింపు ఉంది, ధైర్యం ఉంది. ఈరోజు నీకు నాకుందా బ్లాడినా అని ఒక చిన్నది ఉంది. ఆ బ్లాడినా అనేటువంటి అమ్మాయి భయంకరమైన యేసుప్రభు నమ్ముకున్నారని కొట్టి హింసించినప్పుడు, అందరినీ పడేసినప్పుడు ఆ గ్రౌండ్లో 2 సింహాలు ఆహారం లేకుండా పెట్టి ముగిస్తున్నాను, 2 సింహాలకు ఆహారం లేకుండా ఆ అమ్మాయిని చంపేయాలని 22,000 చుట్టూ కాంపౌండ్ చుట్టూ ఉన్నారు ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో, మధ్యలో ఈ అమ్మాయిని పెట్టారు, సింహాలు నోరు తెచ్చి వదిలేశారు, పరిగెత్తుకొని ఆ అమ్మాయిని చంపాలని చూస్తే కానీ నోరు తెచ్చి అట్లనే ఉండిపోయాయి. మళ్ళా ఆ చక్రవర్తికి కోపం ఉద్రేకం వచ్చేసి ఆ సింహాలను తోలేసేసి తర్వాత తట్టుకోలేకపోయి ఆయన ఏం చేశాడంటే, ఆ అమ్మాయికి ఆ ఇనుప కుర్చీ కూర్చోపెడితే ఆ కుర్చీని తగలపెట్టేస్తే ఈ అమ్మాయిని ఆ కుర్చీలో కూర్చోపెట్టినప్పుడు అమ్మాయి తగలబడిపోయింది. ఇంకా కోపం తట్టుకోలేక అక్కడున్నటువంటి ఆ ఎద్దులను, లేదా అక్కడున్న ఎద్దుల కొమ్ములని, కొమ్ములకు కిరోసిన్ పోసే ఆ కొమ్ములకు తగలబెడితే అవి తట్టుకోలేక గ్రౌండ్ అంతా తిరిగినప్పుడు ఈ అమ్మాయి అక్కడ కాలుతూ ఉంది. ఆ కాలుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఆ కొమ్ములు ఆ ఎద్దులు తగిలినప్పుడు ఆ మైదానం అంతా పీసులు పీసులు అయిపోయింది. అక్కడ కూడా చిన్న అమ్మాయి బ్లాడినా ఆ చిన్న అమ్మాయి చనిపోయిన తర్వాత నేను చావడానికి తెగిస్తామని చెప్పి 22,000 ఒకేసారి ప్రభుని నమ్ముకున్నారు. చిన్న లైఫ్ చిన్నది కానీ పెద్ద పని చేస్తుంది, దేశాన్ని మార్చింది. బ్లాడినా బతికింది కొన్నాళ్ళే కానీ, కొన్ని నిమిషాలే కానీ 22,000 తీసుకొచ్చింది. మనం బతుకుతున్నాం 60 70 30 20 ఎంతమంది ప్రభులకి తీసుకొచ్చాం? ఒకసారి ఆలోచిద్దాం. ఈ సమయం ఇచ్చినందుకు దేవాదేవుని మనసారాస్తున్నాను. ఎస్ఎఫ్జే కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, సమయం తీసుకోండి.